శిలను స్పర్శమణిగాచేయు సంతులు, అల్పాహారులు. అందరూ భోజనమునకు లేచిరి. పూరీలు, పిండి వంటలు వడ్డించబడెను. అది చూసి ప్రకాశానందుల వారు ఇట్లు పలికిరి. భక్తాగ్రేసరుడుగు నామదేవుడు పండరీపురమున ఉండేవాడు. ఆయన విఠలనాథుని పరమభక్తుడు. ఇంటిలో తినుటకు ఏమీ లేకున్నా ఒకటి రెండు రోజులు ఉపవాసము చేసిన బాగుండునని అతని ఉద్దేశ్యము. ఆ కథ వినుడు. ఆయన భార్యకును, ఒక బ్రాహ్మణ స్త్రీకిని స్నేహము. వారిద్దరును ఇట్లు మాట్లాడుకునిరి. అక్క, మీ వారు అన్నీయూ సంపాదించి తెచ్చదరు. నీవు సుఖముగా ఉన్నావు. కానీ మా వారు ఎప్పుడు చూసినను విఠలనాథుని మందిరమున విఠల్ విఠల్లని భజన చేయుచోనే ఉందరు. మా వారు ఎక్కడికునూ వెళ్ళి సంపాదించరు. ఒకనొక సిద్ధపురుషుడు ఆయనకు స్పర్శమణిని ఇచ్చెను. దానిని వేరొక ధాతువునకు తగిలించినచో బంగారు మగును. మేము దానితో కుటుంబ పోషణము చేసుకునిచున్నాము. నీకు కావలసినచో ఆ మణిని ఒక మారు ఇచ్చెదను. బంగారం తయారు చేసుకుని మరలా ఇచ్చివేయుము. అంతట నామదేవుని సతి ఆ మణిని తీసుకుని అవసరమైన బంగారమును తయారు చేసుకునను. దానితో బజారు నుండి పదార్థములను కొని తెచ్చి రుచిగల పదార్థములను తయారు చేసి వడ్డించెను. భక్తాగ్రేసరుడైన నామదేవుడు వంటల నుండి మాయాగంధం వచ్చుచున్నదేమీ అనెను. భార్య, మీరు స్వయముగా ఏమీయూ తెచ్చుటలేదు. పైగా నేను ఏదో విధముగా వంట చేసినా తప్పులు పట్టుచున్నారా? నామదేవుడు, నీవు చేసింది చేసితివి. ఆ సంగతి అటుంచుము. ఇవన్నీయూ ఎట్లు చేసితువో చెప్పుము. ఇట్లు అనేక పర్యాయములు అడిగిన తరువాత భార్య స్పర్శమైన సంగతి చెప్పెను. నామదేవుడు లోలోన కుమిలిపోయెను. నామదేవుడు, ఇంతవరకు స్పర్శమణి అనున్నది ఎట్లుండునో నేను చూడలేదు. నాకు ఒక్క మారు చూపించుము అనను. అంతటా ఆమె ఆ బ్రాహ్మణ వనిత చెంతకు వెళ్ళి వెంటనే తిరిగిచ్చివేయుదును అని చెప్పి స్పర్శమణిని తెచ్చి చూపించెను. నామదేవుడు దానిని తీసుకుని చంద్రభాగానది వైపుకు పరిగెడెను. భార్య కూడా ఆయనను వెంబడించెను. ఇది చూసిన ప్రజలు కూడా వారి వెంటపడిరి. నామదేవుడు ఆ స్పర్శమణిని చంద్రభాగానదిలోకి విసిరివేశెను. బ్రాహ్మణ వనితయును, నామదేవుని భార్యయును ఇది చూచి గోడు గోడును ఏడవసాగిరి. బ్రాహ్మణుడు కూడా అక్కడకు వచ్చి ఈ విషయమును తెలుసుకొనెను. అతనికి మతిపోయెను. నామదేవుడు నా ప్రాణములను తీసెను అని గోలగోల చేశెను. అందరూ నామదేవునికి మతిపోయినది అని నిందించిరి. బ్రాహ్మణుని పరిస్థితి గమనించి నామదేవుడు నదిలో మునిగి కొన్ని శిలలు తీసుకుని వచ్చి ఇట్లెనను, ఇవిగో మీ స్పర్శమణులు, మీకు కావలసినన్ని తీసుకొనుడు. అందరూ ఆ చమత్కారమును చూచి ఆశ్చర్యపడిరి. స్పర్శ మాత్రము చేత రాళ్లను స్పర్శమణులుగా మార్చిన మహాత్ముని సాంగత్యముచే చేయలేని పని ఏముండును. ఇట్లనుకుని ఆ బ్రాహ్మణుడు నామదేవుని శరణుజొచ్చెను. భోజనానంతరము నౌకరులు చేతులు కడుక్కునుటకు తువ్వాలు, సబ్బు, నీరు మొదలగును తీసుకుని వచ్చి నిలబడి ఉండిరి. వారిని చూసి ప్రకాశానందులు ఇట్లనిరి. కర్ణాటక మహారాజు మొదలగు వారు రాజ్యవైభూములను విడనాడి సన్యసించిరి. నా వంటి సన్యాసులు ఇట్టి ఆడంబరములను కోరవచ్చునా? కబీరు సాహెబు ఇట్లు చెప్పెను. జేరీతి సంతోత్యజే మూఢతాహి లలచాయ నరఖాయా కరడారే స్వానస్వాదలేఖాయ. మహాత్ములు వదిలివేసిన దానిని పొందుటకు మూఢులు ఆశపడెదరు. మనము తిని పారవేసిన దానిని కుక్కలు ఆసక్తితో తినును. అందుకనే మహాత్ములు గృహస్థుల ఇంట భిక్షకు ఇష్టపడక మధుకరమును చేసుకుందురు. స్వామివారి ఉపదేశము. భుజించిన పిదప స్వామివారు సుఖాసీనుడు కాగా బేచరాబాయి కులాసా కబుర్లు సాగించెను. మా వద్దకు వచ్చి ఇతర సాధువులందరూ సుఖముగా భుజించెదరు, సౌఖ్యమును అనుభవించెదరు. వారి వలనే మమ్మల్ని కూడా ఉండమనెదరు. ధనాదులను ఎట్లు సంపాదించినను తప్పులేదనెదరు. కేవలము వానియందు మమత్వం పనికిరాదని చెప్పెదరు. జ్ఞానమునకు అరణ్యములోనికి వెళ్ళి అభ్యాసము చేయవలసిన అవసరము లేదని కూడా చెప్పెదరు. ఇవి మా అందరికీ నచ్చును. తినరాదు, ధనము సంపాదించరాదు, భోగమును త్యజించవలను, జ్ఞానమునకు ప్రయత్నించవలను అని ప్రకాశానంద స్వాముల వారు చెప్పుచున్నారు. ఇది ఏమీ మనకు బాగుండలేదు. స్వామి ప్రకాశానంద, నా మాటలు మీకు నచ్చవు అని నేను మొదటి నుండి ఎరుగుదును. శ్రోతృవక్తృ భేదములు. కృష్ణార్థీచ ధనార్థీచ శ్రోతావక్త ద్విధామత యథాశ్రోత తథావక్త తత్ర సౌఖ్యం వివర్ధతే. దేవుని కోరువాడు, ధనమును కోరువాడు అని శ్రోతావక్త కూడా రెండు రకములు. శ్రోతను బట్టి వక్తయున్నచో సుఖము కలుగును. కృష్ణార్థి. దైవ సంపద కలిగి బ్రహ్మసుఖము మాత్రమే ప్రధానమనియు విషయసుఖము వ్యర్థమనియు తలచి విషయసుఖమును పరిత్యజించి పరమాత్మను ఉపాసించువాడు కృష్ణార్థి. అతడు గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు సమలోష్టాస్మకాంచన అనుమాటను అక్షరాలా పాటించుచో ద్రవ్యాదులను గ్రహించడు. యోగక్షేమం వహామ్యహం అని చెప్పినందున భగవంతునిపైన భారము వేసి ఉండును. దైవ సంపద కలవాడు అల్పసంతోషి. నీతి నియమములకు లోబడి అతడు స్వల్పముగానే ధనమును ఆర్జించి సంతోషించును. ధనార్థి. అసుర సంపద కలవాడు విషయసుఖమే ప్రధానమనియు మోక్షసుఖము బూటకమనియు తలంచును. విషయసుఖమునకు సాధనమగు ధనమును అన్యాయేనార్థ సంచయం అను నీతిని అవలంబించి ఏదియో ఒక రీతిన ధనమును ఆర్జించును. ధర్మ అర్ధ కామమోక్షములు అని పురుషార్థములు నాలుగు. వాణిలో అర్ధము ముఖ్యము. అర్ధము లేనిదే మిగిలిన పురుషార్థములు వ్యర్థములు. మిగిలిన మూడు పురుషార్థములు అర్ధము లేనిదే జరుగవు. యజ్ఞయాగాదులకు అర్ధము అవసరము. కావున ఏదియో ఒక రీతిన ధనమును సంపాదించుడు అని ఉపదేశించును. అసుర సంపద గల శ్రోతలు ఇది విని వ్యాపారములలో మోసము చేసియు ఉద్యోగములలో లంచములు మొదలుగును తీసుకునియు ధన సంపాదనము చేయుదురు. ఆ విధముగా గురు శిష్యులు ఆనందించెదరు. కానీ చివరకు వీరందరికీ యమధర్మరాజు బహుమతి తప్పదు. పంజాబులో అమృత్సర్ నగరమునందు బ్రాహ్మణ సంతర్పణం జరుగుచుండెను. అచటనున్న ఒక మహమ్మదీయునకు బ్రాహ్మణులతో సహపంక్తి భోజనం చేయవలనని కోరిక కలిగెను. పంజాబులోని హిందూ మహమ్మదీయుల దుస్తులు ఒకే విధముగా నుండును. గెడ్డము మొదలుగునవి హిందువులకును మహమ్మదీయులకును కూడా ఉండును. కావున అతడు ఫాలమున విభూతిని చేతిలో చెంబును ధరించి బ్రాహ్మణులతో కూర్చుని భోజనం చేశను. భోజనానంతరము దక్షిణయుచ్చుటకు శాఖాభేదములు చెప్పవలసి వచ్చెను. అచ్చట వేర్వేరు శాఖల బ్రాహ్మణులకు వేర్వేరు విధములుగా దక్షిణలను ఇచ్చు ఆచారము ఉండెను. సారస్వతునకు 0.80, ఆదిగౌడునకు 0.60, కాణ్యకుబ్జునకు 0.40 దక్షిణను ఇచ్చుచుండిరి. మహమ్మదీయుడు దక్షిణ తీసుకున్నట్టుకు వెళ్ళగానే నీవు ఏ శాఖకు చెందినవాడువు అని అడిగను. అతడు తాను గౌడబ్రాహ్మణుడును అని చెప్పెను. ఏ గౌడవు అని ప్రశ్నించగా అతడు సమాధానం చెప్పలేకపోయాను. ఓ కుదా, ఏ గౌడును అని అప్రయత్నముగా అతని నోటి నుండి విలువడెను. అంతటా ఈ మహమ్మదీయుడు బ్రాహ్మణుల మధ్య భోజనం చేశానని తెలుసుకుని అతనిని కొట్టి తరిమివేసిరి. అట్లు దెబ్బలు తిని అతడు ఇంటికి వచ్చెను. చుట్టుప్రక్కలున్నవారు హిందువుల భోజనం ఎట్లున్నది అని అడుగగా అతడు సమాధానం చెప్పెను. భోజనం బాగుగానే ఉన్నది, కానీ దక్షిణ మాత్రం చేదుగా ఉన్నది. ఇటులనే ఇక్కడ ధనార్థి యగువానికి యమలోకమున దక్షిణ దొరుకును. యముడు కఠోపనిషత్తులో పునర్వసమాపద్యతేమే అని చెప్పెను. ఈ ప్రత్యక్ష మృత్యులోకమే సత్యమనియు పరలోకము అభూత కల్పన అనియు తలచు నాస్తికుడుగు ధనార్థి అంతమున యమపాశములచే బద్ధుడుగును. నేను నాకు తోచినట్లు వాగుటలేదు, శాస్త్రములలో వ్రాసినదే చెప్పుచున్నాను. అది విని నిత్యానందులు ఇట్లనిది. రజస్తమోగుణములచే ఆవృతమైన బుద్ధిగల శ్రోతకు సత్యాసత్య వివేకము ఉండదు. ఒకదానికి మరి ఒక అర్థము తీసుకొనును. సత్యం జన విరోధాయ అసత్యం జనరంజనం సురా విక్రీయతే స్థానే దధిక్షీరం గృహే గృహే. సత్యము జనులకు నచ్చదు, అసత్యము నచ్చును. కళ్ళు అమ్ముటకు ప్రత్యేక స్థలములు ఉండును. పాలు పెరుగులు ప్రతి ఇంటను అమ్మబడుచుండును. సత్యం జన విరోధాయ ప్రజలకు సత్యము నచ్చదు. ఒకమారు పక్క గ్రామము నుండి 4-5 వ్యక్తులు కబీరు సాహెబు పేరు విని ఆయనను గురువుగా స్వీకరించవలన తలంపుతో కాశీకి వచ్చి వారి దర్శనార్థం బయలుదేరిరి. కబీరు సాహెబు క్షౌరం చేయించుకుని చిన్న బట్ట కట్టుకుని స్నానం చేయుటకు గంగాతీరమునకు వెళ్ళుచుండిరి. వారు క్షౌరము చేయించుకుని వచ్చుచున్న ఒక మనిషి ఎదురొగుట చూచి అపశకునమయ్యానని తలచిరి. వారిలో ఒకరు ఆ క్షౌరము చేయించుకున్న శిరస్సుపై ఒక్కొక్క చెప్పు దెబ్బ వేసినచో అపశకునం దోషము పోవునని సలహా ఇచ్చెను. ఆ సలహా ప్రకారము వారి ప్రక్రియ పూర్తయ్యే వరకు కబీరు సాహెబు నిలిచి ఉండెను. అనంతరము వారు కబీరు సాహెబు ఇల్లు ఎక్కడా అని అడుగుచో వచ్చిరి. ఆయన బట్టల నేత నేసుకునిచున్న మహమ్మదీయుల పేటలో నివసించుచుండెను. వారిది చిన్న కుటీరము. అడుగుచో అడుగుచో అక్కడకు వచ్చి ఆ అగంతకులు ఇట్లనిరి. మహాత్ముడిని చెప్పబడు కబీరు సాహెబు ఇల్లు ఇదియేనా? పొరుగువారు అవును అనిరి. కబీరు సాహెబు లోపల ఉన్నారా అని వారు కబీరు సాహెబు భార్యను అడిగిరి. లేరు, గంగకు స్నానము చేయుటకు వెళ్ళిరి అని సమాధానము చెప్పెను. ఇప్పుడే వచ్చెదరు కూర్చునుడు అని ఆమె చెప్పెను. నడిచియే వెళ్ళిరా లేక ఏదైనా వాహనంపై వెళ్ళిరా అని అడిగిరి. నడిచియే వెళ్ళిరి అని సమాధానం చెప్పెను. అనంతరము వారు కూర్చుని ఇట్లు సంభాషించిరి. కబీరు సాహెబునకు నివసించుటకు పెద్ద భవనము ఉండుననియు, బయటికి వెళ్ళుటకు 10-15 మంది కూడా ఉందిరనియు, పాలకీలో వెళ్ళదరనియు తలచితిమి. ఇక్కడ అంతయు దరిద్రము తాండవించుచున్నది. ఇంతలో కబీరు వచ్చెను. ఆ వచ్చుచున్న వ్యక్తిని చూచి వారిట్లనుకుని, మనము వీరిని అపశకునమని తలచి త్రోవలో చెప్పుదెబ్బలు కొట్టితిమి. వారు కబీరు సాహెబ్ కాళ్ళపై పడి క్షమార్పణ కోరుకునిరి. కబీరు ఇట్లనెను, ఇందులో ఏమి ఉన్నది? మీరు అపశకునం పోవటికే కదా కొట్టినది. అనంతరము వారిని అక్కడ కూర్చోబెట్టి కబీరు వారికి ఆతిథ్యం ఇచ్చుటకు వలి సామాగ్రిని తెచ్చుటకు బజారునకు వెళ్ళెను. పెదపు తమలో తాము వారు ఇట్లనుకునిది, మనము ఈయనను గురువుగా స్వీకరించదలచితిమి, కానీ గురువునకు అవసరమైన భవనము, వస్త్రములు, పల్లకి, దండము, చామరము, ఢంకా, నగారా మొదలగు వాద్యములు వీరికి లేవు. గురువునకు ఉండవలసిన లక్షణములు ఏమీయూ లేవు. ఇట్లు తలచి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయిరి. అసత్యము నచ్చుట. అసత్యం జనరంజనం. ఒక రాజు ఉండెను. ఆయన తన రాజభవనములో 3వ అంతస్తులో ఉండెను. రాజకుమార్తె 2వ అంతస్తులో ఉండేది. ఒకరోజున రాజకుమార్తె తన 4 సుకురాంట్లతోనూ మాట్లాడుచుండెను. రాజు 3వ అంతస్తు నుండి దిగుచుండెను. వారి సంభాషణ విని రాజు మెట్ల మీద ఆగి చాటును ఉండి వారి మాటలు ఆలకించసాగెను. రాకుమారి, ప్రపంచములో ఆనందము దేనివల్ల లభించును? ఒకటవసఖి, మద్యపానముచే లభించును అని నా ఉద్దేశ్యము. రాకుమారి, నీవు త్రాగుదువా? ఒకటవసఖి, నేను త్రాగను. నేను బ్రాహ్మణుల పిల్లను. మా ఇంటికి ప్రక్కనున్న జమీందారుడు కళ్ళు త్రాగుటకు అలవాటు పడెను. అతడు త్రాగినప్పుడు శరీరంపై బట్ట ఉన్నదో లేదో కూడా తెలుసుకొనడు. శిథిలతను పొందును. బురద కాలువలో పడినను, తల పగిలినను, గ్రామంలో అగౌరవము కలిగినను తెలియదు. ఇట్లు 2-3 రోజులలో తిరిగి త్రాగుచుండును. ఇది మద్యపానం వలననే కదా. అందుచేతనే మద్యపానముచే చాలా ఆనందము కలుగును అని నేను ఊహించుచున్నాను. రాజకుమార్తె మరి ఒకసఖిని ప్రశ్నించాను. ఆమె ఇట్లు సమాధానము చెప్పెను. మాంసభక్షణముచే ఆనందము కలుగును. రాకుమారి, నీవు మాంసమును తినదవా? 2వ సఖి, లేదమ్మా, నేను జైన మతస్థురాలను. మా ఇంటి ప్రక్కనున్నవారు మాంసం తినెదరు. వారు మాంసమును తిని ఎముకలను పారవేయుదురు. వారిని కుక్కలు తినును. కుక్కలు తినిన తరువాత మిగిలిన వారిని కాకులు పొడుచును. కాకులు రుచి చూచిన అనంతరము చీమలు పట్టును. ఎముకల రుచి ఇంత గొప్పది అయినచో మాంసము రుచి ఇంకనూ ఎంత ఎక్కువగా ఉండునో. కావున మాంసము తిననచో ఆనందము కలుగును అని నా అభిప్రాయము. అనంతరము రాజకుమార్తె 3వ సఖి వైపు చూచెను. ఆమె చెప్పెను, విషయ సుఖము గొప్పది అని నా ఉద్దేశ్యము. రాకుమారి, నీవు విషయ సుఖమును అనుభవించితివా? 3వ సఖి, లేదమ్మా, నేను ఇంకా అవివాహితను. నా పొరిగింటి ఆమెకు వివాహమైనది. ప్రసవ సమయమున ఆమె ఇటుపైన భర్త ముఖము చూడనని ఒట్టు పెట్టుకునినది. కానీ ఆగలేదు. సంవత్సరం దాటినదో లేదో తిరిగి ప్రసవ సమయము సమీపించినది. కావున విషయ సుఖమున ఎంతో ఆనందము కలదని అనుకునిచున్నాను. అంతటా రాజకుమార్తె 4వ సఖిని ప్రశ్నించెను. ఆమె దర్బారు గాయకి, ప్రపంచంలో ఎక్కువ సుఖము అసత్యము వలన కలుగును అని జవాబు చెప్పెను. రాకుమారి, అది ఎట్లు? 4వ సఖి, ఇప్పుడు చెప్పను. ఇప్పుడు మీరు నాకు 125,000 రూపాయలు ఇచ్చినచో 1 సంవత్సరం తర్వాత సమాధానం చెప్పదను. రాకుమారి, ఇది జరగని పని. నా దగ్గర అంత ధనం లేదు. నాన్నగారిని అడుగుటకు సిగ్గు. రాకుమార్తె మాటలు విని అంతవరకు మాటను ఉన్న రాజు ఎదుటకు వచ్చెను. ఇదిగో ధనము అని ఆ గాయకికి 125,000 రూపాయలు ఇచ్చెను. గాయకి 1 సంవత్సరం సెలవు తీసుకుని ధనము స్వీకరించి 2వ రోజున సారంగి తబలా వాద్యములతో 4 మనుష్యులను తీసుకుని దూరదేశమునకు పోయెను. అసలు ఆమె సౌందర్యవతి. కంఠము మధురము. గాన విద్య విశారద. కావున ఆ దూరదేశమున శ్వేత వస్త్రమును కట్టుకుని తులసిమాలను ధరించి వెళ్ళిన ప్రతి గ్రామమున బలమైన డేరా వేసి అపర మీరాభాయివలే అభినయముతో పాటలు పాడుచుండగా నేత్రముల నుండి స్రవించు ఆనందాస్త్రువులు ప్రజల హృదయములను ద్రవింపచేయుచుండెను. ప్రజలు, ఆహా, ఎంత పవిత్ర హృదయము! ఈమె యథార్థముగా మీరాబాయి అవతారము అనుట మొదలుపెట్టిరి. ఈ విధముగా ఆమె తన బృందముతో అనేక దేశములు సంచరించెను. ఆయా దేశవాసులకు పూజల చేత, భజనల చేత భక్తిభావమును వృద్ధి పొందించుచో చివరకు భగవద్దర్శనము కూడా చేయింపసాగెను. తన డేరాలో ఒక చెప్పు జోడును వేలాడకట్టి ఉంచేటిది. భజన అనంతరము భక్తులను తనతో డేరాలోనికి తీసుకుని వెళ్ళేటిది. తాను ఆ జోడుపైన దృష్టిని నిగిడ్చి భగవద్దర్శనమైనట్లు భావన చేయుచో తన్మయత్వమును చెంది గద్గద స్వరముతో స్తోత్రము చేయుచుండెడిది. పిమ్మట ఆ చెప్పు జోడును చూపించి భక్తులతో ఇట్లన్నిటిది, చూడండి, సాక్షాత్తు శంఖచక్ర గదాధరుడుగు విష్ణు భగవానుడు భక్తులకు దర్శనమిచ్చుచున్నాడు. అసలు నిక్కచ్చి అయిన తల్లిదండ్రులకు జన్మించిన వారికి నిజరూపముతో కనిపించును, కృత్రిమములైన తల్లిదండ్రులకు జన్మించిన వారికి చెప్పుజోడు ఆకారముతో కనిపించును. అంతటి దర్శనము చేయువారెల్లరూ తమ తల్లిదండ్రులు కృత్రిమములని చెప్పుకున్నట్టుకు ఇష్టపడక చెప్పుజోడునే చూచుచున్నను భగవంతుడు నిజరూపముతో దర్శనమిచ్చుచున్నట్లు ఒప్పుకునుచో భక్తిభావముతో తన్మయత్వమును నటించుచుండేవారు. వెలుపలికి వచ్చి, ఆహా, ఏమి మహానుభావురాలు, సాక్షాత్తు ఏమి మీరాభాయ అవతారమే, తన ప్రభావముచే భగవానుని చూపించుచున్నదే అని పలుకుచుండేవారు. ఇట్లు ఆమెకు గొప్ప ప్రసిద్ధి దేశదేశములా వ్యాపింపసాగెను. చుట్టుప్రక్కలనున్న సంస్థానాధీశులు, వారి కుటుంబీకులు అందరూ వచ్చి ఆమెకు ఛత్ర చామరాది సామగ్రిని సమకూర్చి కొల్చిచుండిరి. ఆమె వైభవము పెరిగిపోయెను. ఆమె పాదపూజలు చేయించుకుని గురుమంత్రములను కూడా ఉపదేశించుచుండెను. వందల కొలది జనులు ఆమెకు సేవకులయ్యిరి. లక్షల కొలది రూప్యములు ఆర్జించెను. ఇట్లు అనేక రాజ్యములలో సంచారము చేయుచో ఆమె మొదట తాను బయలుదేరిన రాజ్యమునకు వచ్చెను. రాజుగారు ఆమె మహాత్మ్యమును విని ఆమె దర్శనము చేసుకొనవలనని తలచెను. ఎవ్విధముగా ఆమె రాజభవనమునకు వచ్చునో తెలుసుకుని ఆమెకు ప్రధానమంత్రి ద్వారా నిమంత్రణమును పంపెను. దాదాపు సంవత్సరం పూర్తి ఒకటి చూచుకుని ఆమె రాజుగారి ఆహ్వానమును అంగీకరించెను. రాజు ఆమె సన్మానమునకు తగిన ఏర్పాట్లు చేశెను. భవనమంతయు ఆమె పట్ల వినయమును సూచించుచున్నట్లు అలంకరించబడెను. భజనాదుల అనంతరము భగవద్దర్శనమునకు సమయం యతించెను. అందరికంటే ముందు రాజుగారి వంతు వచ్చెను. ఆయన తన తల్లిదండ్రులు అపవిత్రులని అనుకునుదరేమోనని భయముచే చెప్పుజోడును చూచుచో భగవాను నిజరూపదర్శనమైనదని ప్రకటించెను. చాలా సంతోషించి శ్రీ విష్ణు భగవాను దర్శనము చేయించి ఎంతయో ఉపకారం చేసినదని ఆమెను స్తుతించెను. ఆమెకు చాలా ధనం పారితోషముగా అనుసంగి రత్నహారాదులతో సత్కరించెను. రెండవ రోజుతో సంవత్సరం పూర్తి అయ్యను. కావున ఆమె వేషము మార్చి తన నిజవేషముతో రాజభవనములోనికి వెళ్ళెను. రాజు ఆమెను చూచి ఇట్టెనెను, అసత్యమునందే ఆనందము సుఖము కలదని నిరూపించుటకు నీవు కోరిన గడువు నేటితో పూర్తి అయినది, నీవు ఎట్లు నిరూపించదవు? ఆమె చెప్పెను, మహారాజా, ఆ విషయం అట్లుండనిండు. తమరు నిన్న మీరాభాయి వద్ద ఎవరి దర్శనము చేసిరి?
రాజు, దేవుని దర్శనము.
ఆమె, నిజము చెప్పుడు, దేవుని దర్శనమా చెప్పుజోడు దర్శనమా? రాజు నిర్ఘాంతపోయెను. అంతటా ఆమె రహస్యము ప్రకటించుచో ఇట్లు చెప్పెను, మహారాజా, నేనే మీరాబాయి వేషం ధరించి ఆ ఆడంబరమంతయూ చేసి తిని, నా మాట నిజమైనది. చెప్పుజోడును చూసి దేవుని చూచితమని ప్రజలు చెప్పి పరమానందభరితురైలి. అటులనే తమరు కూడా చెప్పి మహానందమును వెల్లడించిరి. కావుననే అసత్యమున ఆనందము కలదని చెప్పి తిని. జనసమూహపు బుద్ధి రజస్తమోమయము. సురా విక్రీయతే స్థానే దధిక్షీరం గృహే గృహే. ఇటులనే మద్యము నిషిద్ధ పదార్థమైనందున ఎక్కువ ఖరీదును కమ్మబడును. దానిని సేవించుటకు చాలామంది అమ్ముచోటికి వెళ్ళి త్రాగి మత్తు వలన ఆనందమును అనుభవించుదురు. అదేవిధముగా పైన చెప్పిన గాయకిని మీరాభాయి అవతారముగా భావించి అసంఖ్యాకులకు ప్రజలు వెళ్ళి అసత్యపు భగవద్దర్శనానందమును అనుభవించిరి. పాలు పెరుగు ఉత్తమ పదార్థములైనను అవి తక్కువ వెలకు అమ్మబడును. అమ్మువారు వాటిని ఇంటి ఇంటికి తీసుకుని వెళ్ళి అమ్మెదరు. కబీరు పూర్ణజ్ఞాని, దేహాభిమానరహితుడు, ఎవడేమి అయినను లక్ష్యము చేయక ఓర్పుతో సంచరించడివాడు. కానీ అజ్ఞానులు దేహాభిమాన పరాయణులై పైన చెప్పిన మీరాభాయి వలె తమ పరువు ప్రతిష్టలను ఇతరులచే అంగీకరింపచేసుకునుటకు శ్రమపడెదరు. ప్రపంచమున సూక్ష్మబుద్ధి కలవారు కొలది మంది మాత్రమే ఉందరు, చాలామంది సామాన్యులు ఉందరు. కావున సదా సద్వివేకము తేలిక కాదు. ఇందు ప్రజల దోషము లేదు. సామాన్యముగా ప్రజల బుద్ధి రజస్తమోగుణ విశిష్టము. కావున సత్యము తెలుసుకునుట సామాన్యము కాదు. ఇది కలియుగ ప్రభావము. బృహన్నారద పురాణమున ఇట్లున్నది, అధర్మలోలుపాహ సర్వే. కలియుగమున అందరును
అధర్మమును ప్రేమింతురు. వ్యాజధర్మరతాస్సర్వే, అందరూ ధార్మికులుగా కనిపించుటకు ప్రయత్నించదరు. విద్యాగ్రహణ శూన్యత్వాత్ అధర్మో వర్తతే పునః, విద్యను గ్రహించు శక్తి లేనందున అధర్మము ప్రచారములో నుండును. ఆ కారణములచే వేదశాస్త్రాధ్యయనము జరగనందున ధర్మాధర్మ విచక్షణ చేయు శక్తి కలుగక జనులు అధర్మ ప్రవృత్తులగుదురు. ఇద్దరు రత్నవర్తకులుండిరి, వారిద్దరికీ మిక్కిలి స్నేహము. కాలాంతరమున వారిలో ఒకనికి వ్యాపారములో నష్టము కలిగెను. ఆ దెబ్బతో అతడు కొలిది కాలంలో మరణించెను. పతి మరణించినందున భార్య చాలా దుఃఖించెను. రోజు గడిచి ఉపాయము లేదు. నగలు అమ్మి రోజులు గడుపుచుండెను. ఇట్లు 10-15 సంవత్సరములు గడిచెను. కుమారుడు 18 సంవత్సరాల వాడయ్యను. ఆమె కుమారునికి 2 వజ్రములు ఇచ్చి తన భర్త స్నేహితుడకు రత్నవర్తకుని చెంతకు ఇట్లని కబురంపెను, ఈ 2 వజ్రములకు ఖరీదు కట్టి మాకు ధనమునిచ్చిన కొద్ది రోజులు కాలక్షేపం మగును. కుమారుడు రత్నములను తీసుకుని వెళ్ళెను. వర్తకుడు పరీక్షించెను. అవి నకిలీ వజ్రములు, అసలు వజ్రములు కావు. కానీ ఆ సంగతి పైకి చెప్పలేదు. వీనిని ప్రస్తుతం మీ దగ్గరే ఉండనిమ్ము. మా వద్ద రత్న పరీక్ష నేర్చుకునుము. ముందు ముందు నీకు మేలు కలుగును. నేను నెలకు 25 రూపాయలు ఇచ్చదను. వానితో నీవు నీ తల్లియు సుఖముగా కలము గడుపుకునుడు. బాలునకు ఆ సంగతి మంచిగా తోచెను. తల్లి కూడా అది విని సంతోషించెను. అప్పటి నుంచి 5-6 సంవత్సరములలో అతడు రత్న పరీక్షను పూర్తిగా నేర్చుకును. అంతటా రత్నవర్తకుడు అతని దగ్గర నుండి ఆ వజ్రములను తెప్పించి పరీక్షించమని అతనికిచ్చెను. కుమారుడు పరీక్షించి అవి నకిలీవి అని చెప్పెను. వర్తకుడు, సరిగా చూడుము, నీ తండ్రి గొప్ప రత్నవర్తకుడు. అతడు నకిలీ వజ్రములను తన చెంత నుండనివ్వడు. కుమారుడు అతి జాగ్రత్తగా పరీక్షించి అవి నకిలీ వజ్రములే అని చెప్పెను. అంతటా వర్తకుడు ఇట్లనెను, నీవు నా వద్దకు ఆ వజ్రములను తీసుకుని వచ్చినప్పుడే అవి నకిలీవి అని చెప్పినచో మీ అమ్మయ్యు నీవును ఏమీ అనుకునెదరు. ఇప్పుడు నీవు పూర్తిగా రత్న పరీక్ష తెలిసినది కనుకనే నీ ఇంట దాచి ఉంచిన వజ్రములు నకిలీవి అని గ్రహించగలిగితివి. ఇటులనే శాస్త్రజ్ఞానము ద్వారా నిజముగు ధర్మము తెలియనంతవరకు తమ అజ్ఞానయుక్తములకు పనులనే ధర్మకార్యములుగా మానవులు తలచెదరు. ధర్మకార్యములను తెలుసుకునుటకు శాస్త్రములు చదువవలను. ఇంతలో దర్బారు నుండి ఒకరు వచ్చి నిత్యానందుల వారికి చెప్పిరి, ప్రకాశానందస్వామి జూనాగఢ్ వెళ్ళవలసి ఉన్నది. వారి వద్ద కప్పుకొనుటకు చినిగిన బొంత మాత్రము కలదు. ఇది చలికాలము కావున అంతఃపురములో నుండి విలువైన రజాయి పంపినారు. ఆశ కలవాడు దరిద్రుడు. ఈ మాటలు విని నిత్యానందుల వారు ఇట్లనిది, అరణ్యములో ఒక మహాత్ముడు బొంత కప్పుకుని ఉండెను. దానికి పెద్ద పెద్ద చిరుగులు ఉండెను. ఒక రాజుగారు ఆ సమయమున పెద్ద సైన్యముతో ఆ మార్గమునే వెళ్ళుచుండిరి. వారు ఆ మహాత్ముని చూచిరి. కప్పుకొనుటకు సరియైన బట్ట లేకుండుట చూచి వజ్ర వైఢూర్యములతో అలంకరించబడిన తన శాలువాను తీసుకుని రమ్మని సిపాయిని ఆజ్ఞాపించెను. సిపాయి శాలువా తెచ్చి ఆ మహాత్ముని చెంతనుంచెను. ఒరే, ఇదిగోరా, నీ రోజు పండింది. మా మహారాజు గారు నీ యందు దయ కలిగి 2-3 లక్షల రూపాయలు విలువగల శాలువాను బహుమతిగా ఇచ్చిరి. మహాత్ముడు, దరిద్రునికి ఎవనికైనా ఇమ్ము. సిపాయి, ఊరి సన్యాసి, నీకేమైనా మతిపోయిందా ఏమి? ఆ మహాత్ముడు మాత్రం శాలువా తీసుకొనలేదు. అంతట సిపాయి రాజు వద్దకు వెళ్ళి ఆ సన్యాసి వెర్రివాని వలె ఉన్నాడు, శాలువా తీసుకునటలేదు, దరిద్రునికి ఇమ్మని చెప్పుచున్నాడు అనును. ఈయన దరిద్రుడనియే కదా శాలువా ఇచ్చుచున్నాను అనుకుని ఆయన చెంతకు మహారాజు వచ్చి అడిగను, స్వామి, చలి వేయుచున్నది, మీ వద్ద ఏమీ లేదు, ఈ శాలువా కప్పుకొనుడు అని చెప్పెను. మహాత్ముడు, దరిద్రునికి ఎవనికైనా ఇమ్ము. మహారాజు, దరిద్రుడనగా ఎవరు? మహాత్ముడు, నువ్వు ఎవరవు? మహారాజు, నేను ఈ దేశపు రాజును. మహాత్ముడు, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? మహారాజు, యుద్ధము చేయుటకు వెళ్ళుచున్నాను. మహాత్ముడు, యుద్ధము చేయవలసిన కారణము ఏమి? మహారాజు, రాజ్యము పెంచుటకు. మహాత్ముడు, నీ ఆదాయం ఎంత? మహారాజు, 3 కోట్లు. మహాత్ముడు, ఇంకనూ నీ ఆశ తీరలేదా? నీవు యుద్ధములో జయించి తీరదవను నమ్మకం ఏది? నీవే యుద్ధములో చనిపోయినచో? భర్తృహరి మహారాజు ఇట్లు చెప్పిరి, వయమిహ పరితుష్ట వల్కలైస్త్వం చ లక్ష్మ్యా, సమయ పరితోషో నిర్విశేషో విశేష, సతు భవతు దరిద్రో యస్య తృష్ణా విశాల, మనస చ పరితుష్టే కోర్ధవాన్ కో దరిద్ర. మాకు ఈ నారబట్టల వలన కలుగు సంతోషమే మీకు లక్ష్మి వలన కలుగును. సంతోషము ఉభయత్రా సమానము, భేదము ఏమీయూ లేదు. పేరాస కలవాడే దరిద్రుడు. మనస్సునకు సంతోషము కలిగినచో దరిద్రుడెవడు, ధనవంతుడెవడు? ఇట్లు ఆ మహాత్ముడు రాజును దరిద్రుడిగా నిరూపించెను. అంతటా ఆ రాజు సైన్యమును వెనుకకు పంపి ఆ మహాత్ముని సాంగత్యమున కొంతకాలము ఉండి ఉపదేశమును స్వీకరించి వెనుకకు మరలెను. మంచి చెడ్డలు మన దృష్టిని బట్టి ఉండును. వీరికి చలి సోకకుండా చేసుకునుటయే కావలసినది. మురికిదియో చినిగినదియో ఏదియో ఒకటి, అదే స్వామివారికి గొప్పది. అంతట ప్రకాశానందుల వారిని జూనాగఢ్ పంపుటకు వీట్కోలు ఏర్పాట్లు జరిగెను.